ನೀವೇನ್ ಹಾಕೊಂಡ್ ಬಂದ್ಬಿಡೋರ? ರಿಮೆಂಬರ್ ಆಲ್ ದಿ ಗುಡ್, ಫರ್ಗೆಟ್ ಆಲ್ ದಿ ಬ್ಯಾಡ್. మంచిది ఎప్పుడు జ్ఞాపకండి పెట్టుకోవాలి, మనం చెడుని మర్చిపోవాలి. మన చెవులు మంచి విషయాలు పడతా ఉంటాయి, చెడు విషయాలు పడతా ఉంటాయి. ఇది ప్రకృతి. మంచిని జ్ఞాపకం పెట్టుకోవాలి, చెడుని మర్చిపోవాలి. అప్పుడు మనస్సు సంస్కరింపబడుతుంది. ఈ రెండు ప్రకృతికి సంబంధించిన శక్తులు, ఒకటి ధనము, రెండు విద్య. విద్య అంటే ఆత్మవిద్య కాదు, లౌకిక విద్యల గురించి చెప్తున్నారు. రామకృష్ణ పరమహంస గారికి చదువు లేదు, ధనము లేదు, కానీ లోకానికి గురువు అయ్యారు. ఆయనకు రెండూ లేవు, ధనము లేదు, చదువు లేదు, కానీ బ్రహ్మజ్ఞానం వచ్చింది, లోకానికి గురువు అయ్యారు. ఎందుకు కారణం? ఇందులో ఏమి లేదు, లోపల కపటం లేదు. బాహ్య ప్రక్రియల వల్ల సృష్టిలో ఎంతవరకు ఎవరికి జ్ఞానం కలగదు. అలాగే శిరిడి సాయిబాబా ఉన్నారు, ఆయన దగ్గర ధనం ఏముంది, చదువు ఏముంది? ధనం లేదు, చదువు లేదు. చదువు లేదంటే లౌకిక దృష్టితో నేను చూస్తున్నాను. ఆయన 10th క్లాస్ కూడా చదవలేదు, డబ్బులు లేదు, పైసలు లేవు, మరి సిద్ధ పురుషుడు అయ్యాడు. ఎలాగయ్యాడు అంటే తన హృదయంలో దోషం లేకపోవటం వల్ల, పరమాత్మ యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండటం వల్ల, అంటే నిజమైన భక్తి వల్ల జీవుడు ఉద్ధరింపబడతాడు. భక్తి నిజం కాదనుకోండి, మనకున్న లోకవాసంలోకి అది కూడా వచ్చి కలుస్తాం. నిజమైన భక్తుడు నా భక్తి ఇతరులకి తెలియాలని అనుకోడు. నాకున్న భక్తి ఇతరులకి తెలియాలి అని ఎవరైనా అనుకుంటే అది లోకవాసాన్ని పెంచుతుంది. భక్తి అనేది మనకి భగవంతుడికి ఉన్న సంబంధం. ఇప్పుడు ఇక్కడ హోమం చేశారు, లక్ష్మీ గణపతి హోమం చేశారు. మనమందరం హోమం చేశారనుకుంటాం, కానీ పరమేశ్వరుడు చూసి ఏంటంటే ఆ చేసిన వారు ఏ సంకల్పంతో చేస్తున్నారో, ఏ తలంపుతో చేస్తున్నారో దాన్ని బట్టి వారికి మార్కులు ఇస్తాడు. కర్తృరాజ్ఞాన ప్రాప్యతే ఫలం. మనం చేస్తున్న పని లోకం చూస్తుంది, కానీ ఆ పని ఎందుకు చేస్తున్నాము అన్న తలంపును పరమేశ్వరుడు చూస్తాడు. వారు నేతోడు హోమం చేశారు. మనం ఆ నెయ్యిని హోమంలో వారి నెయ్యిని ఎలా విడిచిపెట్టారు? మన రాగద్వేషాలను హోమంలో విడిచిపెట్టేస్తే మనకు జ్ఞానం కాదు. వారేమో నెయ్యిని విడిచిపెట్టారు, మనం రాగద్వేషాలను విడిచిపెట్టేస్తే రాగద్వేషాలను విడిచిపెట్టడం వల్ల జ్ఞానం కాదు, బ్రహ్మస్థితిని పొందుతుంది. ఆ హోమంలో మన స్వార్థాన్ని విడిచిపెట్టేస్తే ఈ క్షణంలోనే మనకు బ్రహ్మజ్ఞానం కాదు. ఆ హోమంలోనే మన పాక్షిక దృష్టిని విడిచిపెట్టేస్తే ఈ క్షణంలోనే బ్రహ్మజ్ఞానం. ఉన్నది శాంతి, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది చైతన్యమే, ఉన్నది ఆత్మే. ఆ శాంతిని చెడగొట్టుకునే తలంపులు రావటం వల్ల, ఆ శాంతిని చెడగొట్టేకునే పనులు చేయటం వల్ల అశాంతి కలుగుతుంది. లోపల ఉన్నది ఎప్పుడు శాంతి, లోపల ఎప్పుడు ఉన్నది ఆనందమే, లోపల ఉన్నది బ్రహ్మమే. ఆ శాంతిని చెడగొట్టుకునే పనులు మనం చేస్తున్నాం, చెడగొట్టుకునే తలంపులు తెచ్చుకుంటున్నాం. అంటే ఉన్న శాంతి ఊడిపోతాము, అక్కడి నుంచి బజార్లో పడతాం, శాంతి కాదు. అదే టీవీలు చుట్టూ, సినిమాల చుట్టూ శాంతి కోసం. అంటే శాంతిని మనం సంపాదించక్కర్లేదు, ఉన్నదాన్ని చెడగొట్టుకుంటున్నాం. బుద్ధుడు నిర్వాణ స్థితి పొందాడు అంటారు. నిర్వాణ స్థితి అంటే నో బాడీ స్టేట్. అంటే ఏ రకంగా మనం జీవిస్తే, ఎటువంటి జ్ఞానాన్ని మనం సంపాదన చేస్తే తిరిగి ఇటువంటి శవం రాదు, అటువంటి స్థితి నిర్వాణ స్థితి అంటారు. అయితే అటువంటి స్టేట్ని పొందటానికి మాట్లాడే మాట, నీకున్న తలంపు, నువ్వు చేతితోటి చేసిన కర్మ సహకరించాలి. ఆ నోపాడి స్టేట్ రావడం కోసం హృదయం నిశ్చలంగా ఉండాలి, మనకు వచ్చే బరలు నిర్మలంగా ఉండాలి. మనం ఏది ఎవరికి సహాయం అందజేసిన వారి కృతజ్ఞత మనం ఆశించకూడదు. అందరి రూపాలని మన ప్రవేశిస్తుంది వారి కృతజ్ఞత మనం ఆశిస్తే మనకి వ్యక్తి భావన పెరుగుతుంది. ఇది ఎందుకు పనికిరాని వాళ్ళకి, స్వామర్తనంగా ఉన్న వాళ్ళకి, బంధకస్థులకి జ్ఞానం, ఆత్మజ్ఞానం కలుగుతుందని మీరు ఎప్పుడు అనుకోవచ్చు. ఇది ప్రకృతి ప్రకృతి యొక్క అంటూ ప్రకృతి యొక్క సంబంధం లేనటువంటి పవిత్రమైన జ్ఞానం. అంచేత మనకి మనకున్న భోగాలు అక్కడ హోమం చేస్తే జ్ఞానం కలుగుతుంది. అంటే నువ్వు ఏదైనా అర్థం లేకుండా పని చేస్తే యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, సమాజానికి ఉపయోగపడు, లేదా దేవతల ప్రీత్యర్థం ఏదైనా పని చెయ్యి, ఏది చేసినా ఇవన్నీ కూడా మీకు చిత్తశుద్ధి కలగటానికి ఉపయోగం. నీ మైండ్ భగవంతుని తెలుసుకోవడానికి, నీ మైండ్ ప్రిపేర్ చేయడానికి కర్మకాండ ఉపయోగపడుతున్న కానీ కేవలం కర్మకాండ వల్లే నీకు మోక్షం రాదు. అయితే దీనికి మన మైండ్ ప్రిపేర్ చేయడం కోసం, ఆ వస్తువును అందుకోవడం కోసం మన మైండ్ ప్రిపేర్ చేయడానికి కర్మకాండ ఉపయోగపడుతుంది. కానీ కేవలం కర్మ మాత్రమే, కర్మ జడం కాబట్టి అది డైరెక్ట్గా నీకు మోక్షాన్ని ఇచ్చే సత్తా దానికి లేదు. అది ఈశ్వరాజ్ఞ, ఈశ్వరాజ్ఞను అనుసరించి ఇదంతా నడుస్తుంది. జరిగేది దై విల్ బి డన్ అంటే అంటారు చూడండి. అంటే నీ సంకల్పమే నెరవేరుదాకానే మన ప్రార్థనలో భగవంతుని ప్రార్థిస్తుంది. భగవంతుని ప్రార్థించేటప్పుడు నీ సంకల్పమే నరగదాకనుకుంటాం, లోపల మటుకు నా సంకల్పమే నడవాలనుకుంటాం. ఇది మనం ఆ దేవుడు పట్ల విధంగా కూర్చొని నీ సంకల్పమే నడకం ఇవన్నీ చిరక పడుతుంది. దై విల్ బి డన్ అని చెప్తూ ఉంటారు. మరి దాని అర్థం ఏంటంటే నీ సంకల్పమే నెరవేరాలి, నీ సంకల్పం నెరవేరాలని చెప్తారు. కానీ మూడు చోట్ల నీ సంకల్పమే నెరవేరాలనుకుంటాం, మనసులో నా సంకల్పం నెరవేరాలి. నిజంగా డైవిల్ బిడ్ అన్న అనేది నీ సంకల్పమే నెరవేరాలన్న ఆ స్థాయికి మనకు వస్తే ఆ కంప్లీటెస్ట్ సరెండర్, ఆ శరణాగతి స్థాయికి కనుకొస్తే వస్తే మనకు తప్పనిసరిగా ఇప్పుడే ఇక్కడే మోక్షానికి ఉంటుంది. మీరు కానీ నేను కానీ మరొకరు కానీ ఎవరు ఎక్కడ ఏ పని ప్రారంభించినా ఆ పని ప్రారంభించేటప్పుడు మనకు ఎటువంటి హృదయం ఉందో ఆ హృదయాన్ని బట్టి ఆ పని యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు టాటా అనే బిర్లాని బిజినెస్ లీడర్స్ అంటారు, అలాగే వాజ్పేయి అనేమో పొలిటికల్ లీడర్ అంటారు, అలాగే వివేకానందం వాళ్ళని స్పిరిచువల్ లీడర్స్ అంటారు. వాళ్ళు లీడర్స్. ఈ వివేకానందం అనుకున్నవాడు మొట్టమొదటి రామకృష్ణ మఠం పెట్టేప్పుడు ఇంతద్దికి డబ్బులు ఇచ్చే స్థితి కూడా ఇంకా లేదు. రామకృష్ణ కాన్స్ డైరెక్ట్ డిసైపుల్స్ ఒక అద్దీంట్లో ఉండేవారు. రామకృష్ణుడి నిర్వాణం అయిన తర్వాత, మహాసమాధి అయిన తర్వాత ఒక గదిలో ఉంటే ఆ గదికి అద్దిచ్చే శక్తి కూడా ఇంకా లేదు వాళ్ళకి. లేదు ఎవరో గృహస్థులని ఆశ్రయిస్తే వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవాలి. అంటే ఇంటి గదికి కూడా అద్దిచ్చే స్టాండర్డ్ వాళ్ళకి లేదు ఆ రోజున. ఈ రోజున అది ప్రపంచంలో పెద్ద సంస్థగా మారిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కోట్లాది డబ్బు రూపాయలు పెట్టి బ్రిడ్జీలు కడుతున్నారు. ఒక సెమీ గవర్నమెంట్ తగ్గ రామకృష్ణ మఠం అంటే సెమీ గవర్నమెంట్ నడుగుతాడు. కొన్ని ఇప్పుడు వివేకానంద ఉన్నాడా? రామకృష్ణుడు ఉన్నాడా? లేదు. వాళ్ళ శరీరాలు లేవు, కీర్తి శరీరాలు మట్టుకున్నాడు. వాళ్ళ శరీరాలు మట్టుకి ఇక్కడ లేవు. అయితే ఎంత పని ఎలా జరుగుతుంది? ఇప్పుడు రామకృష్ణ ఆర్డర్లో 1200 మార్క్స్ ఉన్నారు. అంటే రామకృష్ణ మిషన్కి మామూలు గృహస్థ భక్తులు కాకుండా, మీ బోటి వాళ్ళు నా బోటి వాళ్ళు కాకుండా డైరెక్ట్గా మాంస 1200 సన్యాసులు 1200 తిరువతి వారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? వాళ్ళు ఏమైనా పని చేయమని, స్వార్థ వర్క్ చేయమని ఎవరైనా బలవంతం చేస్తున్నారా? ఎమ్మెల్యేస్ కంటే, మంత్రుల కంటే, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి ఎన్ని వాళ్ళకంటే కూడా డెడికేటెడ్గా, డివోటెడ్గా సన్యాసులు చేస్తున్నారు కదా. ఇదంతా ఎలా చేస్తున్నారు, ఎలా జరుగుతానంటే ఇందులో రహస్యం లేదు. ఆ వివేకానంద యొక్క సహృదయం, రామకృష్ణుడి యొక్క సహృదయం, ఆ సంకల్ప బలం నడిపిస్తాయి. మీరు బాగా చేయండి అని చెప్పడానికి ఇప్పుడు నరేంద్రుడి శరీరంతో ఉన్నాడా, లేదా రామకృష్ణుడి శరీరంతో ఉన్నాడా? లేదు. ఆ సహృదయం, ఆ పని ప్రారంభించేటప్పుడు సహృదయం, ఇది మీరు గ్రహించాలి. ఆ పని ప్రారంభించేటప్పుడు వాళ్ళకి ఏం స్వార్థం లేదు. ఆ స్వార్థానికి సంబంధించిన అసలు వాసన టెండెన్సీ లేదు. అవి ఎంటే పవిత్రం హృదయంతో సాధి అది ఆ పని ప్రారంభించారో అది శాఖోపు శాఖలుగా విశాలంగా సృష్టి అంతా వ్యాపించి ఇక్కడ ఏమిటి కారణం, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో చూస్తుంది. అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు అది సహృదయంతో, సద్బుద్ధితో కనుక చేస్తుంటే, పార్షియాలిటీ లేకుండా కనుక చేస్తుంటే మన శరీరాలు ఎంతకాలం ఉంటాయి? కానీ 1 సంవత్సరాలు మన శరీరం ఉంటుంది, 2000 సంవత్సరాలు శరీరం ఎలా ఉంటాయో, రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు. అయితే మనం సహృదయంతో ఆ పని ప్రారంభిస్తే మన శరీరం శ్మశానానికి వెళ్ళిపోయినా, మన శరీరం శ్మశానంలో కాల్చి గూడు చేసాం, మన సహృదయం జీవించుంటుంది, అది అలా పనిచేస్తుంటుంది వేలాది సంవత్సరాలు. అన్నపూర్ణ ఎక్కడో పారకోలో ఉందనుకోండి, నేను ఎక్కడో ఇంగ్లాండ్లో ఉంటాను అనుకోండి, అన్నపూర్ణ ఎలా ఉంది, బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఏదైనా అనుకుంటాననుకోండి, ఆ తలంపు యొక్క ప్రభావం కూడా అన్నపూర్ణమే పనిచేస్తుంది. ఆ సహృదయానికి విద్య కంటే విద్యకి శక్తి ఉంది, ధనానికి శక్తి ఉంది, అంతకంటే కూడా సహృదయానికి ఎక్కువ శక్తి. వివేకానంద ఎంతవరకు లెగ్నెట్ జ్ఞానాన్ని మనం అనుకుంటున్నాం, ఆయన కూడా రామకృష్ణ శరీరం పడిపోయిన తర్వాత వాండరింగ్ మాత్రం దేశ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నారు ప్రజలు, ఎలా జీవిస్తున్నారు అని తెలుసుకోవడానికి దేశం అంతా కాలినడకన నడిచి కాలినడకన తిరిగాడు. అలా కాశీ వెళ్ళాడు ఒక సందర్భంలో, అక్కడ పవహారి బాబా అని ఒక బాబా ఉన్నాడు వివేకానంద టైం. ఆయన చాలా మహిమలు చేస్తాడు, అంటే ఎలా అంటాడు కూడా పసుపు వచ్చేస్తుంది, ఎలా అంటే విభూజ వచ్చేస్తుంది, ఎలా అంటే కుంకుమ వచ్చేస్తుంది, ఏదో కొన్ని మహిమలు ఆ పవహారికి బాబాకు ఉన్నాడు. మీ ఎదురుకుండా ఏదోటి చేస్తూ ఉంటాడు, మీకు ఇస్తూ ఉంటాడు. అప్పుడు వివేకానంద ఎంత చదువుకున్న వివేకానంద శరణానికి ఆకర్షించబడ్డాడు, ఈ మహిమలకి ఆకర్షించబడ్డాడు. ప్రహ్లాదుడు చెప్తాడు కదా, ప్రహ్లాదు చదువులను చదువులను చావులేను చదువు చదువులను, మీకు నేను విభూతిలో సృష్టించి మీకు ఇస్తాను, దానివల్ల మీకు ఏమైనా ఆత్మజ్ఞానం కలుగుతుంది, లేకపోతే నో బాడీ స్టేట్ వస్తుందా మీకు, లేదా సహజ సమాధి స్థితి ఏమైనా వస్తుందా? ఆ ప్రహ్లాదుడు చెప్పినట్టు చదువు వల్ల నువ్వు చదువు వల్ల నువ్వు చదువు వల్ల నువ్వు చదువు లే నువ్వు చదువు చదువు, అది మర్చిపోయాడు వివేక. మర్చిపోయి సడన్గా కాశీలో నీకు ఆకర్షించబడ్డాడు, గురువును కూడా మర్చిపోయాడు. ఓ నరేన్ ఆధ్యాత్మిక శక్తిని నీకు ప్రసాదించి నేను దగ్గరని అయిపోతున్నానని చెప్పిన రామకృష్ణ కూడా మర్చిపోయాడు. నేను సంపాదించిన నేను తపస్సు చేసి నేను సంపాదించిన శక్తి అంతా నీకు ఇచ్చేసాను, ఇప్పుడు నేను దగ్గరని అయిపోయాను, నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేసాను, నేను ఇప్పుడు దగ్గరని అయి కూర్చున్నాను రామకృష్ణ. అటువంటి గురువును కూడా మర్చిపోయి ఈ మహిమలు చూసి అప్పుడు ఇంకా మరుసటి రోజు ముహూర్తం పెట్టుకున్నాడు రామకృష్ణను వదిలేసి ఈయనకే భక్తుని అయిపోదన్నమాట. సృష్టిలో అనేక ఆకర్షణలు ఉంటాయి, ఈ ఆకర్షణ అన్నిటి నుంచి ఎవడైతే బయటపడ్డాడో వాడికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని, ఏ ఒక్క ఆకర్షణకు గురి అయిపోయినా వాడికి జ్ఞానం కాదు, పైకి ఒక్క ఆకర్షణ పెట్టాలి. మానవుడు శరీరం చనిపోవడానికి ఒక రోగం చాలు, మానవుడు ఆధ్యాత్మికంగా నైతికంగా పతనం అవడానికి ఒక్క లోపం చాలు. ఎంత చదువుకున్న నరేంద్రుడు కూడా అపావారి బాబా మహిమలకి ఆకర్షించబడ్డాడు. ఇంక రేపు గురుత్వం ఆయన దగ్గర శిష్యుడు అవుదామని భక్తుడు అవుదా అని అనుకున్నాడు, ముహూర్తం పెట్టుకున్నాడు. ఆ రోజునే రామకృష్ణుడు వచ్చి నరేంద్రుడితో అంటాడు, నన్ను మర్చిపోయావా, నేను నీకు చేసిన బోధ ఏంటి, ఆ బోధ యొక్క గమ్యం ఏంటి, రామకృష్ణుడు జీవితం పొడుగునే చేసిన, నువ్వు ఏదైనా పని చేస్తే నీకు యహానికి కలిసి రావాలి, అది పరానికి కలిసి రావాలి, నువ్వు బాగుపడాలి, నీ ఊరికి బాగుపడాలి, నీ దేశం బాగుపడాలి, ఆ పని నీ మోక్షానికి సహకరించాలి, అదే గమ్యం. మరిచిపోయావా, మరిచిపోయావా నరే, నేనైతే నీ జీవితం పొడుగునా బోధించాను, అది మరిచిపోయావా నరే అని రాత్రి స్వప్న దర్శనం ఇచ్చి, పైగా ఎన్ని అటుంచు నేను చచ్చిపోయానని అనుకుంటున్నావా, ఈ విషయాలన్నీ నన్ను మర్చిపోవటం వల్ల మర్చిపోకపోవటం ఎదురై నేను చనిపోయాను నువ్వు అనుకుంటున్నావా, శరీరం చనిపోయినట్టు మాత్రమే కాదు నేను కూడా చనిపోయాను నువ్వు అనుకుంటున్నావు అన్నారు, నేను చనిపోయానని నువ్వు అనుకుంటున్నావు అన్నారు. అప్పుడు ఆయనకి జ్ఞానం లేదు అంటే ఆ శరీరం పోయిన తర్వాత కూడా ఆ గురువు యొక్క సంబంధం అనుబంధం ఎలా ఉంటుందో, అతని డిసైపుల్ ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేస్తున్నాడో ఆ రాంగ్ స్టెప్ నుంచి ఆ శిష్యుడిని డిసైపుల్ని ఆ డివోటిని రక్షించడం కోసం, గురువు యొక్క వేదన ఎలా ఉంటుందో చెప్పడం కోసం అని చెప్తున్నాను. మనకు బంధువులతోటి స్నేహితులతోటి పరిసరాలతోటి మన శరీరం క్షమం అయిన సంబంధం తెగిపోతుంది, ఒక గురువుతోటి తప్పించు. అంటే ఈ బంధువుల విషయం అయితే ఇక లోకానికి సంబంధించిన విషయాలు. అంటే నీ బంధువులతో సంబంధం, నీ నీ స్నేహితులతో సంబంధం అంతేకాదు, నీ పరిసరాలతో సంబంధం. నీ శరీరం చనిపోయినప్పుడు ఆ సంబంధాలు కూడా తెగిపోతాయి. కానీ నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆత్మవైభవం కలిగే వరకు, బ్రాహ్మణ స్థితిని పొందే వరకు, ఉన్న వస్తువు ఉన్నట్లుగా నీకు దర్శనం అయ్యే వరకు ఏ జన్మకా జన్మ గురువు వెంటాడుతూ ఉంటాడు. నేను వాడు నిజమైన ఒక విషయాన్ని చెడుగా అర్థం చేసుకోవడం కంటే అసలు అర్థం చేసుకోకుండా ఉంటేనే మనం సుఖపడతాం. ఆ సబ్జెక్ట్ వదిలేస్తేనే ఇంకా మంచిది. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం మంచిని మంచిగా అంగీకరించకపోతే ఎప్పుడైతే నష్టం పోతాం. అంటే ఇప్పుడు మీకు మన గృహస్థ ధర్మంలో కూడా మీకు నేను చెప్తున్నాను, ఎక్కడైనా మంచి ఉందనుకోండి, ఆ మంచిని మనం మంచిగా అంగీకరించకుండా చెడ్డగా చెప్తాం అనుకోండి, ఆధ్యాత్మికంగా నష్టపోతాం, భౌతికంగా నష్టపోతాం. రమణ మహర్షి గారు అంటారు, ఏది గుణాలు ఎలాగ లేవు, ఉన్న గుణాలు చూడటానికి కానీ నీ కళ్ళు లేవా అని. లేని గుణాలు ఎలాగ లేవు, ఇప్పుడు ఉన్న గుణాలను చూడటానికి కూడా నీకు నేత్రాలు లేవా అని. అంచేత మనం ఏదైనా ఆలోచించేటప్పుడు సమిష్టిగా ఆలోచించాలి. ఆ సమిష్టిగా ఆలోచిస్తే ఆ ఉద్యమం అభివృద్ధికి వెళుతుంది, ఆ సంస్థ అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు నరేంద్రుడు చెబుతున్నాడా, నేను మొన్న ఎక్కడికో వివేకానంద బ్రిడ్జి కట్టేటప్పుడు చూశాను, ఒక మహారాష్ట్ర వాడికి 5-6 డిగ్రీలు ఉన్నాయి, పిహెచ్డీస్ ఇంజనీరింగ్స్లో అమెరికాలో చదువుకొచ్చాడు. అతను మాంక్ అయ్యాడు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది త్యాగాలు చేస్తున్నారో అనిపిస్తున్నారు. మంచిని మర్చిపోకూడదు, చెడుని మర్చిపోవాలి. ఫర్గట్ ఆల్ ది బ్యాడ్, రిమెంబర్ ఆల్ ది గుడ్. ఈ సూత్రం, ఈ సూత్రం జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఈ శరీరం కాదు, మనస్సు కాదు అని అనుకుంటున్నాను, అంతవరకే నాకు చేతనం అవుతుంది, తర్వాత చేతనం అవటం లేదని ఈ భక్తుడు అడుగుతున్నాడు. ఇది నాకు చేతనం అవుతుంది, అది నేను కాదు, ఇది నేను కాదు అనుకోవటం చేతనం అవుతుంది, ఏది నేను నాకు తెలియటం లేదు అని ఇక్కడ భక్తుడి ప్రశ్న. భగవాన్ ఏమంటాడంటే, నీ పొరపాటు ఏం లేదు, నీ బుద్ధి అంతవరకు వెళ్ళగలదు కాబట్టి అంతే అనుకుంటున్నావు, నీ పొరపాటు ఏమి లేదు అంటున్నారు. అదే ఉన్నవాళ్ళు చెప్తా ఉంటారు, స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్. నువ్వు చేయగలిగింది హృదయపూర్వకంగా నీ చేతిలో ఉన్న పని నువ్వు చేసుకునే వెళ్తాను. ఫలితం కాదు, కర్మ ఫలితం కోసం ఎప్పుడు ఎదురు చూడకూడదు. అసలు యజ్ఞంలో వేదాల్లో చెప్పిన శబ్దార్థానికి కృష్ణుడు చెప్పిన శబ్దార్థాన్ని చాలా మార్చి పడేశాడు కృష్ణుడు. సన్యాసి అంటే నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నావా, జేబుడు గుడ్లు కట్టుకున్నావా, అది కదా సన్యాసం అంటే. కర్మ ఫలత్యాగి సన్యాసి. కర్మఫలం కోసం ఎవడైతే ఎదురు చూడటం, కర్మఫలం వస్తుంది తానేమి దాన్ని ఆశించటం, ఈశ్వరుడుకు సమాజానికి అర్పించి ఎవడైతే పని చేస్తున్నాడో వాడు సన్యాసి. వాడు నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నావు, నువ్వు ఎర్రబట్టలు కట్టు, నువ్వు నువ్వు గృహస్థాశ్రంలో ఉన్నా, ఇంటికాడు ఉన్నా, నువ్వు సన్యాసివే. కానీ కర్మఫలం 100 రూపాయలు, కర్మఫలం నీ కోసం నువ్వు కర్మ చేస్తున్నావు అనుకో, వాడు కూలివాడు అన్నాడు కృష్ణుడు. కూలివాడు ఏం చేస్తారు, ఏదో పని చేస్తారు, సాయంత్రం 10 రూపాయలు ఇస్తారు వాడికి, కేవలం కూలి పని కోసం వాడు పని చేస్తాడు కానీ ఇంకో ఐడియా ఉండదు. కేవలం కర్మఫలం నువ్వు కేవలం ఫలితాన్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తాంటే, లోకం గురించి కానీ, దైవం గురించి కానీ, లోకం క్షేమం గురించి కానీ సామాజిక స్పృహ లేకుండా కేవలం నీ స్వార్థం కోసమే నువ్వు పని చేస్తాంటే నువ్వు కూలివాడు అన్నాడు బీతలో కృష్ణుడు. ఎలా పని చేస్తే, ఎలా పని చేస్తే మనకి జ్ఞానం కలుగుతుందో అలా పని చేయటం నేర్చుకుంటే నువ్వు యోగి అవుతావు. అది యోగి యొక్క లక్షణం. పని అందరూ చేస్తారు, కానీ ఎలా పని చేస్తే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందో, ఎలా పని చేస్తే మనకు భగవద్ అనుభవం కలుగుతుందో అలా చేయటం నేర్చుకుని చేస్తే అది యోగం, అదే యోగం. అంటే మనం చేస్తున్న పని మన ఆత్మజ్ఞాన సముపార్జనకి సహకరించాలి. సెక్స్తో కూడిన లవ్ కూడా నిజమైన లవ్ కాదు, సెక్స్ లెస్ లవ్ మటుకు నిజమైన లవ్. ఇట్ ఈజ్ ఎ ట్రూ లవ్. సెక్స్ లెస్ లవ్ మటుకే ఇట్ ఈజ్ ఎ ట్రూ లవ్, ఇట్ ఈజ్ ఎ రియల్ లవ్. ఆ లవ్ సెక్స్కి పరిమితం అయితే ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ లవ్, ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ లవ్. సహనం వల్ల వివేకం పెరుగుతుంది, తర్వాత ఏదైనా కష్టం వచ్చినా భరించే శక్తి పెరుగుతుంది. పాలనని వల్ల సహనముల హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, హృదయం యొక్క లోయలు పెరుగుతాయి. సహనముల వాసన యొక్క వేగం తగ్గుతుంది, వాసన పలచబడుతుంది. మన వాక్కు కూడా పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, 4 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. మనం ముందు మాట్లాడతాం, తర్వాత ఆలోచిస్తాం. అలా కాదు, ముందు ఆలోచించి తర్వాత మాట్లాడు. ఆలోచన కూడా తపస్సుతో సమానం. మనం మాట్లాడే మాట కానీ, మనం చేస్తున్నటువంటి పని కానీ, వర్క్ కానీ, మనకు వచ్చే తరంపులు కానీ దేహ వాసన, లోక వాసన పెంచేటట్టు ఉండకూడదు. మీరు ఏదో మంచి పని చేస్తారనుకోండి, అనుకుందాం మాట్లాడటానికి, దాని ప్రతిఫలంగా గౌరవం ఆశిస్తారనుకోండి, మీకు లోక వాసన పెరుగుతుంది. బ్రాహ్మీ స్థితి కలగటం కోసం, బ్రహ్మానుభవం కలగటం కోసం మనకు ఆచార్యుల వారు చెప్పారు కదా, వివేక చూడమణిలో 3 వాసనలు అడ్డు వస్తున్నాయి, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. పుస్తకాలు చదవటం వల్ల మీకు ఏదైనా పాండిత్యం రావచ్చు, మెళ్ళో దండలేస్తారు, ఊరేగింపులు మిగిలితే అసలు సొమ్మ. మనం శ్మశానానికి వెళ్ళినప్పుడు 100 మంది వస్తారు, తర్వాత ఒక్కడ మెగలడు మనకి స్నేహానికి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మరణానంతర జీవితంలో మన కూడా వచ్చేవాడు ఒకటి దేవుడు, 2 మన గురువు. మరణానంతర జీవితం అంటూ ఒకటి ఉందని గుర్తుపెట్టుకుని పనిచేయండి. కొన్ని కొన్ని వాక్యాలు మనం, మహావాక్యాలు మిస్ అయిపోతూ ఉంటాం. ఇతరులకు నువ్వు చేసే సహాయం తిరిగి నీకే వస్తుంది, ఆ విషయం మర్చిపోవద్దని రమణ మహర్షి గారు నేనే ఉన్న పుస్తకంలో చెప్తారు. నాన్నగారు ఇతరులకు నువ్వు ఏదైనా ఒక మాట సహాయం చేసేవనుకో, లేకపోతే భౌతికంగా మరొక సహాయం చేసేవనుకో, ఈ జన్మలోనూ రాబోయే జన్మలో నీకు రిటర్న్ అయ్యి నీకే వచ్చేస్తున్నాను, ఈ చిన్న వాక్యం అది. కానీ అటువంటి మహావాక్యాలు మనం మిస్ అయిపోతున్నాం. ఏచేత అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే ఆ బుద్ధి లేక, ఆ బుద్ధి యొక్క చాతుర్యం లేక ఆ మహావాక్యాలని మనం మిస్ అయిపోతున్నాం. తర్వాత మన కాలాన్ని టైం ఓటి వేస్ట్ చేయకూడదు. మన కోసం టైం ఉండదు. మనకు 100 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ఇంకో సంవత్సరం ఆగి నేను సాధన చేసుకుంటానంటే మనకు టైం ఉండదు. ఏ రోజు కారోజు, ఏ రోజు కారోజు, ఏ గంటకు ఆ గంట మనం బహు జాగ్రత్తగా టైంని సద్వినియోగం చేసుకోవాలి. స్వప్రయత్నం, కళ పరిపక్వం, అలాగే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు చేసుకునే పని నిదానంగా శాంతంగా మీరు చేసుకుని వెళతంటే ఎప్పటికప్పుడు సడన్గా మిమ్మల్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు ఈ జీవుణ్ణి ఎప్పుడు అనుగ్రహించాలనేది ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. మీరు పెట్టుకోకనేది కదా ముహూర్తం, ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు ఈశ్వరుడు. ఆయన ఎప్పుడైతే ముహూర్తం పెట్టుకున్న రోజున మీకు ఆత్మజ్ఞానంతో మిమ్మల్ని అనుగ్రహించి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఏదైతే ఇప్పుడు నేను నేను అని ఏదైతే వ్యక్తం అవుతుందో అది అహంభావన, దేహభావన. అది ఇంద్రియాలతో కలిసి ఉంటుంది, లోకంతో కలిసి ఉంటుంది, నీ మనస్సులోని వికారాలతో కలిసి ఉంటుంది. అదే నీకు స్వచ్ఛమైన ఆనందాన్ని, స్వచ్ఛమైన సంతోషాన్ని కలిగించింది. ఈ నేనా? ఏది ఇప్పుడు ఏదైతే నేను నేనని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాం కదా మనం, నేను నేను నేనని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాం కదా. ఇప్పుడు ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో అది నిజమైన నేను కాదు. ఇప్పుడు ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో అది నీ ఇంద్రియాలతో కలుస్తుంది, దేహంతో కలుస్తుంది, వాసనతో కలుస్తుంది, దేహవాసన లోకవాసనతో కలుస్తుంది. ఈ దేహంతో, ఈ ఇంద్రియములతోటి తాదాత్యం పొందేటంటే ఈ లోక వాసనతో, లోకంతో తాదాత్యం పొందే ఇదేనా నీకు స్వచ్ఛమైన సంతోషం, స్వచ్ఛమైన ఆనందం, కలిసి లేనటువంటి శాంతిని ఇచ్చేది ఇదా? ఈ మురికి నీరా? ఈ మురికి కాలంలో నీరా? ఈ డ్రైన్ వాటరా నీకు ఆరోగ్యాన్ని కలగజేసేది? నీకు తెలియదు, నేను చెప్పాలా? నీకు నీకు తెలియటం లేదా? నీకు ఆలోచన లేదా? ఏమాత్రం చిన్న బుద్ధి, కొంచెం బుద్ధి అని ఆలోచించవచ్చు. నీకు ఏదైతే ఇప్పుడు నేనుగా లోపల నుంచి నేనుగా వ్యక్తం అవుతుందో దేనితో కలుస్తుంది? నీ శరీరంతో కలుస్తుంది, నీ ఇంద్రియాలతో కలుస్తుంది, నీ రాగద్వేషాలతో కలుస్తుంది. అంతేగా రాగద్వేషాలని నెయ్యి బదులు నువ్వు ఆ నెయ్యిని హోమం చేస్తున్నావు, నీ రాగద్వేషాలను అగ్నిలో హోమం చేయి. ఆ హోమం దేనికి ఉద్దేశించబడిందో ఆ ఫలితం రావచ్చు. నువ్వు అక్కడ రాగద్వేషాలు ఉద్దేశిస్తే నీకు జ్ఞానం లేదు, కలుగుతుంది అక్కడ హోమం చేయగలిగితే. అది అనుభవిస్తే పోతుంది, ఇది అనుభవిస్తే పోయేది కాదు. కలకాలం చిరకాలం ఉంటుంది. ఇది టైంకి స్పేస్కి అతీతమైనది. ఒక సైంటిస్ట్ వచ్చి భగవంతుడు మాట్లాడుతున్నాడు టైం గురించి స్పేస్ గురించి. భగవాన్ అంటారు నీకు, నువ్వంటే నీకు ఎక్కువ ఇష్టమా, నీకు టైం అంటే ఎక్కువ ఇష్టమా, స్పేస్ అంటే ఎక్కువ ఇష్టమా, ఫిజిక్స్ అంటే ఎక్కువ ఇష్టమా? చాలా సున్నితమైన ప్రశ్న. ఇక్కడ మేధావులు ఉన్నారు ఎవరైనా ఆలోచించండి, బాగా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటే ఎవరైనా ఆలోచించి, నువ్వంటే నీకు ఎక్కువ ఇష్టమా, లేకపోతే నీకు టైం, నీకంటే కూడా నీకు టైం అంటే ఎక్కువ ఇష్టమా, స్పేస్ అంటే ఎక్కువ ఇష్టమా, లేకపోతే మ్యాథమెటిక్స్ అంటే ఎక్కువ ఇష్టమా, లేకపోతే హిస్టరీ అంటే ఎక్కువ ఇష్టం, జాగ్రఫీ నీకంటే, నీకు జాగ్రఫీ ఎక్కువ ఇష్టమా, నీకు ఇష్టం ఉండొచ్చు, నీకంటే కూడా ఎక్కువ ఇష్టమా నీకు జాగ్రఫీ, నీకంటే కూడా ఎక్కువ ఇష్టమా నీకు మెడిసిన్, నీకంటే ఎక్కువ ఇష్టమని మ్యాథమెటిక్స్ ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటా. ఇక ఫండమెంటల్గా ఎక్కడ ఉంది ఇది నువ్వు అర్థం చేసుకుంటే ఇక్కడ నువ్వు జ్ఞానం అవుతావు. ఈ మొగలుతురు నీకంటే ఎక్కువ ఇష్టమా నీకు మొగలుతురు, నిజమే నీ స్వార్థానికి మొగలుతురు అడ్డొస్తుంటే గింట వల్ల పడేస్తారు. నీకు మొగలుతురు ఇష్టం కదా, నీ స్వార్థం ఇష్టం. అది ఇక్కడ హోమం చేయమంటున్నారు యజ్ఞంలో. నీకు ఎంతో కొంత శాంతి వస్తుందని జీవితంలో ఒకవేళ వస్తుందేమో, అది స్వచ్ఛంగా ఉందా, అది నిర్మలంగా ఉందా, ఒకరి ఇప్పుడు నా బిట్స్ బిట్స్ కింద డ్రాప్స్ డ్రాప్స్ కింద ఆనందం వస్తుందేమో, అది స్వచ్ఛముగా ఉందా నిర్మలంగా ఉందా నీకు తెలియటం లేదా, అది స్వచ్ఛంగా ఉందో లేదో. ఈ కలుషితమైన నేనా నీకు స్వచ్ఛమైన సంతోషం, స్వచ్ఛమైన ఆనందం, కల్మషం లేని కలుషితము లేని నలకలు లేని శాంతిని ఇదిగా ఇచ్చేది నీకు. ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో అది నిజమైన నేను కదా, పాడు నేను, దానికోసమే నువ్వు జీవిస్తావు, నీకు జ్ఞానమా? దానికోసమే నువ్వు జీవిస్తా అంటే నీకు జ్ఞానమా? దాని చుట్టూరు జరుగుతా అంటే నీకు జ్ఞానమా? మన అందరం ఎంతో కొంత భక్తి ఉంది, ఎంతో కొంత ముముక్షత్వం ఉంది మనకు, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాం? మీరు 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టుకుని కార్లు ఖర్చు పెట్టుకుని వచ్చారు, మీకు అందరికీ డబ్బు చేదుగా ఉందా? ఇదే 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? మీలో ఎంతో కొంత భక్తి ఉంది, జిజ్ఞాసం ఉంది, ముముక్షత్వం ఉంది, ఎంతో కొంత ఉంది కాబట్టి వచ్చారు, ఊరికే రాలేదు కదా మీరు. కానీ మన అందరం చేస్తున్న, మీరు నేను అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే, అది కావాలి. ఏది కావాలి? మోక్షం కావాలి. మోక్షము, మోక్షం కావాలి, మోక్షం కావాలి మన అందరికీ. ఇది పోకూడదు, ఇది కలుషితమైన నేను, ఈ మిథ్యా నేను పోకూడదు, మిథ్యా నేను పోకూడదు. పైగా ఇది పోకూడదు కదా, మనకు బ్రహ్మజ్ఞానం ఎందుకు రావటం లేదంటే, దీన్ని పోగొట్టుకుందామని ప్రయత్నం లేదు, దీనితో సహా దాన్ని తెలుసుకోవాలి. ఇది పోగొట్టుకోకుండా దాన్ని తెలుసుకోవాలని ఇక్కడ ఫండమెంటల్గా మనం పొరపాటు చేస్తున్నాం. ఇది క్లారిటీ, ఇది స్పష్టంగా మనకు అర్థమైతేనే కనుక మనకు బ్రహ్మానుభవం కలగదు. కలుషితమైన నేను దేహంతో, ఇంద్రియాలతోటి, అహంభావనతోటి, ఈ తలంపులతో తాదాత్మ్యం పొందుతున్నటువంటి ఈ నేనుతోట నువ్వు ఆనందం పొందేది. ఇది ఒక వృత్తి. ఈ అహం వృత్తిని విడిచిపెట్టకుండా నీకు అహం స్ఫురణ కలగదు. దేహగతమైన నేను విడిచిపెట్టలేనప్పుడు ఆత్మగతమైన నేను కూడా నీకు దొరకదు. ఎక్కడైతే దేహగతమైన నేను నశించిందో అక్కడే ఇంకొక చోట కదా ఆత్మగతమైన నేను నీకు కూడా ఉదయిస్తుంది. ఎక్కడైతే అజ్ఞానం నశించిందో అక్కడే నీకు జ్ఞానం ఉదయిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి, మీకు మీకుండే కష్టాలు మీకు ఉన్నాయి. ప్రతి సంసారానికి, ఎవరి సంసారానికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మీరు గ్రహించవలసింది ఏంటంటే, మామూలుగా మనకి ఇతరుల వల్ల వచ్చే కష్టాలు కానీ, లేక ఆర్థిక బాధలు వచ్చే కష్టాలు కానీ, ఇంట్లో పేచీల వల్ల వచ్చే కష్టాలు కానీ, అభిప్రవేదాల వల్ల వచ్చే ఈ డొమెస్టిక్ ట్రబుల్స్, డొమెస్టిక్ డిఫికల్టీస్ వచ్చే కష్టాల వల్ల కానీ, ఈ వల్ల కంటే ఎన్నింటికంటే కష్టం అజ్ఞానం వల్ల ఎక్కువ మనిషి బాధపడతారు. నిజంగా మానవుడు ఎక్కువ పీడింపబడేది, ఇంట్లో అభిప్రాయాలు ఉండొచ్చు కానీ మానవుడు ఎక్కువ పీడింపబడేది, మానవుడు ఎక్కువ హింసింపబడేది ఇగ్నోరెన్స్ వల్ల. ఎవడు అజ్ఞానం వాడిని ఎక్కువ పీడిస్తుంది. మీకు ఏదైనా ఆర్థిక బాధ ఉందనుకోండి, ఎంతో కొంత పీడన ఉంటుంది. అంతకంటే కూడా మీ ఇగ్నోరెన్స్, మీ అజ్ఞానం మిమ్మల్ని ఎక్కువ పీడిస్తుంది. మీరు ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకోండి, మీ ఇంట్లో మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే ఎంతో కొంత పీడన వస్తుంది, ఎంతో కొంత ఇబ్బంది వస్తుంది. కానీ అంతకంటే కూడా ఈ ఇగ్నోరెన్స్ ఎక్కువ మిమ్మల్ని పీడి, మిమ్మల్ని మానసికంగా హింస పెడుతుంది. దేహగతమైన నేను ఉదయించిన తర్వాత నీకు ఇతర తలంపులు వస్తున్నాయి, ఇతర భావాలు వస్తున్నాయి, ఇతర కోరికలు వస్తున్నాయి. దేహగతమైన నేను ఉదయించక ముందు కోరిక లేదు, తలంపులు లేవు, భావాలు లేవు. ఇది ఉదయించాక ఈ దేహగతమైన నేను అనే భావన వచ్చాక నీకు ఇతర భావనలు వస్తున్నాయి. అది ఉదయించి గాఢ నిద్రలో నీకేం భావన లేవు, గాఢ నిద్రలో నీకేం తలంపులు లేవు, గాఢ నిద్రలో నీకు సంకల్పాలు లేవు, ఆలోచనలు లేవు. గర్భిద్దరిలో నీకు దేహం సంబంధించిన సమస్య కూడా లేదు. అంటే నువ్వు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక, ఆ దేహగతమై నేను ఉదయించాక, ఆ సైతాన్ని వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయి, ఇతర కోరికలు వస్తున్నాయి, ఇతర భావాలు వస్తున్నాయి. అంచేది అన్నిటికీ మూలం ఏంటంటే నేను అనే ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ మొదటి తలంపు అన్నిటికంటే మొట్టమొదటి తల, అది కూడా నిజం కాదు, అది కూడా తలంపు. దేహంతో తాదాత్యం పొంది నేను ఆ లిమిటెడ్ అయ్యి, ఆ ఫాల్స్ అయ్యి, ఆ బాడీ బౌండ్ అయ్యి, ఆర్టిఫిషియల్ అయ్యి, అది కూడా నిజం కాదు, అది కూడా ఒక తలంపే, అది కూడా ఒక తలంపే. అది నీకు విశ్రాంతిగా ఉండనివ్వదు. ఆ విశ్రాంతి ఒక గాఢ నిద్రలో తప్పించి నీ దేహాన్ని కానీ నీ మనస్సు కానీ నీ మనస్సును కానీ విడిచిపెట్టదు. దేహంతో మనస్సుతో తాదాత్యం పొందుతూనే ఉంటుంది. ఒక గాఢ నిద్రలో 4 గంటలు 5 గంటలు నేను విడిచిపెడుతున్నది ఏది? ఆ దేహంతో తాదాత్యం పొందండి. ఆ దేహంతో తాదాత్యం పొందితే నేను అదే సైతానం, అదే సైతానం. ఏ నేనైతే దేహంతో తాదాత్యం పొందుతాడు, ఏ తలంపు అయితే దేహంతో తాదాత్యం పొందుతాడు, అదే ప్రథమ తలంపు. ఆ ప్రథమ తలంపే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. నీ పుణ్యాలు, నీ పాపాలు, నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళే లోకాలు, నీ పుట్టుకలు, నీ చావులు, దేహం యొక్క పుట్టుక, దేహం యొక్క చావు. ఆ కృష్ణుడు చెప్తాడు, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయేవాడు మళ్ళీ పుడతాడు, వీడికి ఇదే పని, ఇంకో పని లేదని కృష్ణుడు ఇది చెప్తాడు. కానీ భగవాన్ ఇక్కడ చెబుతున్నారు, ఆ పుట్టుకులు, ఆ చావులు, నీ పుణ్యాలు, నీ పాపాలు, నీ దేహం చనిపోయిన తర్వాత ఇతర లోకాలు, దేహాంతర ఇతర లోకాలు, లోకాంతరాలకు వెళతావు కదా, పుణ్యలోకాలు, పాపాలు, ఇవన్నీ కూడా ఆ దేహంతో తాదాత్యం పొందిన ఆ నేను ఎంత నిజమో ఇవన్నీ కూడా అంతేనే. ఈ లోకాలు కూడా పారమార్థిక సత్యం కాదు, ఈ పుణ్యానికి పాపాలు కూడా పారమార్థిక సత్యం కాదు. భగవాన్ టీచింగ్ ఎంత ఔన్నత్యంగా ఉంటుందంటే, భగవాన్ దగ్గరకు కూడా వచ్చి నేను ఒక చోట దొంగతనం చేశానండి, ఆ దొంగతనం ఎవరికి తెలియదు నేను చేసినట్టు, కానీ దొంగతనం చేశానని తలంపు నాకు గుర్తొచ్చినప్పుడు నన్ను బాధపడతాను అన్నారు. దొంగతనం ఆత్మ చేయదే, నువ్వు ఆత్మ కదా అన్నారు. ఆత్మదృష్టి ఎప్పుడైతే కలిగిందో నేను దొంగతనం చేశాను, తలంపు కూడా విడిచిపెట్టేస్తుంది. నేను దొంగతనం చేశాను, నేను దొంగతనం, ఆ తలంపుని అక్కడికి వెళ్ళకుండా ఆపిచేస్తుంది. నువ్వు ఆత్మవే, ఆ దృష్టి పెట్టుకుంటే ఇది తలంపు పోతుంది. సూపర్ సూపర్ టీచింగ్. ఏదో ఉంది, ఒక నిజం ఉంది, ఆ నిజం ఎక్కడో లేదు, నీ హృదయంలోనూ ఉంది. ఆ నిజం ఎక్కడో నీకు దూరాన లేదు, ఎక్కడుంది? నీ హృదయంలోనూ ఉంది. మనం అందరం తేలిక మనుషులే. కొంతమంది అంటే అంటారు, వాళ్ళతో ఎందుకని మీ గొడవలు, తేలిక మనుషులు అంటారు. వాళ్ళే కదా మనం తేలిక మనుషులే. లోపల మనకు తూకం లేక, బరువు లేక లోపలికి హృదయంలోకి వెళ్ళలేదు. ఎక్కడైతే సత్య వస్తువు, నిర్మలమైన వస్తువు, పారమార్థిక వస్తువు, చావు పుట్టుకలతో సంబంధమైన వస్తువు మన హృదయంలో ఎంత లోయల్లో ఉందో, అక్కడక్కడ దిగే బరువు మనకు లేక, ఆ తూకం లేక, అర్హత లేక, యోగ్యత లేక అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అంటే మనం కూడా తేలిక మనుషులే. మనలో కూడా బరువు లేదు, బరువు ఉంటే అక్కడ దాకా వెళ్ళి ఉండేవాడు. అంటే మనం బరువుని పెంచుకోవాలి. ఎక్కడైతే ఆ పారమార్థిక సత్యం ఉందో, ఈ స్వప్న అవస్థ, జాగ్రత్త అవస్థ, సుషిప్త అవస్థలతో సంబంధం లేకుండా ఎక్కడైతే నేకెడ్ ట్రూత్ ఉందో, ఎక్కడైతే ఫైనల్ ట్రూత్ ఉందో, ఎక్కడైతే అల్టిమేట్ ట్రూత్ ఉందో, నీ హృదయంలో ఎక్కడైతే ఉందో, అక్కడికి వెళ్ళే అర్హతను, యోగ్యత సంపాదించడమే సాధన. అంటే ఒకసారి భగవాన్ అడిగారు, ఏంటి లోపలికి దిగమంటారు, లోపలికి దిగ, ఆ లోపలికి దిగటం అంటే ఏమిటని అడిగారు. లోపలికి దిగటం, దిగటం, దిగటం అంటే ఏమిటి? లోపలికి దిగటం అంటే ఏం లేదు, నీకున్న సంస్కారాలను చీల్చుకుని వెళతంటే నీకు లోపలికి వెళుతున్నట్టు అనిపిస్తుంది అన్నారు. నువ్వు దేహబుద్ధిని ఎంతైతే తగ్గించుకుంటున్నావో అంతవరకు లోపలికి వెళుతున్నట్టు నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. లోపలికి వెళ్తా అంటే ఏం లేదు, నీ దేహబుద్ధిని తగ్గించుకోవటం, లోపలికి వెళ్ళటం. అంటే ఈ లోకం అంతా, ఈ ఖగోళం అంతా, మొత్తం సృష్టి అంతా, ఈ లోకం, ఇతర లోకాలు కూడా ఒంటి స్తంభం మీద ఆధారపడి ఉన్నాడు. దేని మీద ఆధారపడ్డాయి? ఒంటి స్తంభం. ఆ నేననే మూలతలంపు మీద మొత్తం అంతా ఆధారపడ్డాయి. మూలతలంపుని షేక్ చేయి, మూలతలంపుని షాటర్ చేయి, నీకు ఆత్మానుభవం ఇప్పుడే ఎక్కడే నీకు తానుగా వ్యక్తమవుతుంది. ఎప్పుడొకప్పుడు మన జీవితంలో దారిద్ర్యం అనుభవించి ఉంటే ఆ దారిద్ర్య బాధ ఎలా ఉంటుందో కానీ మీకు తెలియదు, నాకు తెలియదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రమణ మహర్షి గారిని ప్రశ్నిస్తే ఆయన వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని చెప్పలేదు. ఈ నీకు నేను అనే బుద్ధి ఉంది, ఈ నేను అనే బుద్ధి ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందా? ఆ నేననే బుద్ధి ఉదయించిన చోటే దేవుడు కూడా, నిజమైన దేవుడు అక్కడే ఉన్నాడు. నీ స్వామి అక్కడే ఉన్నాడు, నీ యజమాని అక్కడే ఉన్నాడు, నీ ప్రభు అక్కడే ఉన్నాడు.
అయితే మరి వైకుంఠంలో నారాయణుడు మాట ఏంటి?
ఈ దేహగతమైన నేను ఎంత నిజము, దేహం మరణించిన తర్వాత ప్రయాణం చేసే జీవుడు ఎంత నిజము, వాడు ఆ దేవుడు కూడా అంతే నిజం. నిజమైన దేవుడు నీ హృదయంలోనూ ఉన్నాడు. నీ హృదయం అంటే ఏ హృదయం? లెఫ్ట్ హార్ట్ కాదు, రక్తాన్ని పంపు చేసే మాంసపిండం కాదు. ఇది నేననే బుద్ధి ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడే నిజమైన దేవుడు ఉన్నాడు. నీ స్వామి, నీ ప్రభు అక్కడే ఉన్నాడు. నీ చైతన్యం అక్కడ ఉంది, ఆత్మ అక్కడే ఉంది, ప్రభువు అక్కడే ఉన్నాడు. ఈ ప్రకృతితో సంబంధం లేకుండా, పంచభూతాలతో సంబంధం లేకుండా, ఈ దేహం యొక్క జనన మరణాలతో సంబంధం లేకుండా ఈ స్వామి అక్కడ స్వతంత్రంగా ఉన్నాడు. జీవుడు అస్వతంత్రుడు, స్వామి స్వతంత్రుడు. ఈ మనస్సును ఉపసంహరించి అది ఎక్కడైతే ఉదయిస్తుందో దాని సోర్స్ దగ్గరికి తీసుకెళ్ళు. అదే సాధన యొక్క ప్రయోజనం, అదే యోగం. భగవంతుడు చెప్పాడు కదా, అందరి హృదయాలు నేను అంతర్యామిగా ఉన్నాను. ఈ జీవుడు యొక్క ఆది నేను, మధ్య నేను, అంతం కూడా నేనే. అందరి హృదయంలోనే అంతర్యమగా ఉన్నాను, చైతన్యమగా ఉన్నాను. ఆ చైతన్య అనుభవం పొందడం కోసమే మన ఈ సత్సంగాల యొక్క లక్ష్యం. ఆ దేననే మూల తలంపుని మినహాయించి నువ్వు సాధనలు చేస్తే ప్రయోజనం లేదు. ఆ నేననే మూల తలంపుని మినహాయించి నువ్వు సాధనలు చేసినా దానికి భగవాన్ ఒక సామెత చెప్పారు, అందరూ గజయత్తగాళ్ళు, ఎవడు గజం కదలటం లేదని. ఆ నేననే మూల తలంపుని విడిచిపెట్టి సాధన చేస్తే, ఈత మొదలుపెట్టి ఎవడో గజం కదలకుండా ఉంటే ఆ ఈత ఎలా ఉంటుందో ఈ సాధనలు కూడా అలాగే ఉంటాయి. అంటే నువ్వు చేసిన సాధనలో, నీ భక్తి మార్గంలో, నీ జ్ఞాన మార్గంలో, నీ కర్మ మార్గంలో, ఏ మార్గంలో నీ ప్రయాణం చేసినా ఆ నేను ఎన్వాల్వ్ వచ్చేయ్యం. అంటే ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా నీ గురువు షిరిడీ సాయిబాబా అయినా, రామకృష్ణుడైనా, మరొకరైనా ఎవరైనా పర్వాలేదు, ఏ మార్గంలో ప్రయాణం చేసినా నువ్వు పోగొట్టుకోవాల్సింది దేహగతమైన నేను. నువ్వు పొందవలసింది ఎప్పుడు నీ హృదయంలో సదా ఉంది, నీ అన్ని అవస్థల్లో ఉంది. నీ దేహం పుట్టక ముందు, నీ దేహం మరణించాక ఉంటుంది. నీ పంచభూతాలు ఉన్నా ఉంది, పంచభూతాలు లేకపోయినా వస్తు ఉంది. నీ దేహం ఉన్నా ఉంది, నీ దేహం లేకపోయినా ఉంది. నేననే మూల తలంపు మీద ఆధారపడిన ఇతర తలంపుల్ని, ఈ తలంపును ఎప్పుడైతే నువ్వు ఎలిమినేట్ చేయగలవో, రిమూవ్ చేసుకోగలవో, ఎప్పుడైతే తెలియదు నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ ఈ దేహగతమైన నేను ఎప్పుడైతే దాని మూలంతో సహా ఎప్పుడైతే పెకలించగలిగావో, అప్పుడు నీకు ఉన్న వస్తువు, ఆ సద్ద వస్తువు, సత్య వస్తువు నీకు తానుగా స్వరూపంగా వ్యక్తమవుతున్నాయ్యా. అప్పుడు నీకు రాకలేదు, పోకలేదు, గోయింగ్ లేదు, కమింగ్ లేదు, అంతా నీవే. ఎక్కడ చూసినా నీవే. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, నీ కంట్రోలర్ నీ హృదయంలో ఉన్నాడు. నీ నియామకుణ్ణి, సృష్టిని నియమించేవాడు, పంచభూతాలను నియమించేవాడు, నీ శరీరాన్ని నియమించేవాడు, అందరికీ యజమానైనటువంటి ప్రభువు నీ హృదయంలోనే ఉన్నాడు. నీ తెలివి, నీ వివేకం నీ హృదయంలోని ఈశ్వరుని తెలుసుకోవడానికి పనికి రాకపోతే ఆ తెలుగుని ఏమి చేసుకుంటారు? మీ దగ్గర డబ్బు మంచి పనులు చేసుకోవడానికి, మంచి పనులు చేయడానికి ఉపయోగపడదనుకోండి మీ డబ్బు, ఆ డబ్బు దేని, ఆ డబ్బు మీకు పాపం తెచ్చి పెడుతుంది. అలాగే మీ తెలివి కూడా మంచి పనులు చేయడానికి ఆ తెలివి ఉపయోగించకపోతే మీ తెలివి మీకు పాపం తెచ్చి పెడుతుంది. సత్యాన్వేషణకి, సెర్చ్ ఫర్ ట్రూత్కి నీ ఇంటెలిజెన్స్ ఉపయోగపడకపోతే ఇంటెలిజెన్స్ని ఏం చేసుకుంటావు? దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? మనం అందరం శివుడిని దేవుడు దేవుడు అంటాం. రమణ మహర్షి గారు ఎప్పుడు దేవుడు అనలేదు, ఓ తండ్రి అనేవాడు. ఏమనేవాడు? జనక భావం ఉండదు, అది జన్మాంతర అనుభవం. ప్రాక్టీస్ చేయటం వల్ల వచ్చింది కాదు, అది ఏదో జన్మాంతరం అని అనుకుంటాం. శివుడు కుటుంబంలో తన ఒక సభ్యుడిగానే మెరిగాడు, కానీ పరాయివాడు కానీ ఎప్పుడు మెరగలేదు. నీకు ఆ ఈశ్వరుడితోటి అనుబంధం కలగాలంటే అహంకారం భంగం అవ్వాలి. అహంభావం భంగం అవ్వకుండా, అహంకారం భంగం అవ్వకుండా ఈశ్వరుడితో ఆ దివ్యానుభవం నీకు కలగనే కలగదు. ఈ వ్యక్తి భావన భంగం అవ్వకుండా మనం ఎంత పని చేస్తున్నా శాంతిగా సుఖంగా ఉండాలంటే, కర్తవ్యని కర్మ చేస్తుంటే ఎంత కర్మ చేసినా ఏనుగు మీద కూర్చున్నట్టే ఉంటాం. కర్తృత్వం లేని కర్మ చేయటం మనం నేర్చుకుంటే మనం ఏమి తయారవ్వం. కర్మలో అకర్మన చూడటం నేర్చుకుంటే, కర్మ చేస్తున్నా చేయని వాళ్ళు లేక మనం అనుభవంలో ఉంటే, మనకు అది అనుకుంటే మనం తయారవ్వం. యుగంలో సుఖపడతాం పరలోకంలో, యుగంలో సుఖి మనం పరలోకంలో సుఖి. కర్తలేని కర్మ, ఏం కర్మది? కర్తలేని కర్మ. కర్తలేని కర్మ మనం ఆచరించగలిగితే అప్పుడు ఎక్కడున్నా సుఖమే, సుఖమే సుఖం.
ఈ శాంతి శాంతి, ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. అయితే టెక్నిక్ మనకు తెలియాలి, ఆ కర్తవ్యమైన కర్మ ఎలా ఆచరించాలి ఆ టెక్నిక్ మనకు తెలియాలి. ఈ మిజ్జానైన జ్ఞానంతో తాదాత్మ్యం పొందుతాడో దాన్ని రిజెక్ట్ చేయి, దాన్ని తిరస్కరించి, దాన్ని కాదను. అయితే దానికి ఎస్ ఎస్ అనుకు, అవసరమైనప్పుడు నువ్వు అని చెప్తా. నిజంగా నువ్వు సుఖపడాలనుకుంటున్నావు అనుకో, నిజంగా నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు అనుకో, ఎస్ అని చూపడా ఎస్ అని చెప్పు, నో అని చెప్పి చూడండి, నువ్వు అని చెప్పు. నువ్వు అని చెప్పడం నీ విఖ్యాత కాదనుకో, నేను దుఃఖం వెంటాడుతుంది. ఎవరైనా సరే మీ కుటుంబ విషయాలైనా సరే ఎస్ అని చోట ఎస్ అని చెప్పు, నువ్వు అని చూడితే మొహమాటం పడి ఎస్ అని చెప్తావు అనుకో, నేను దుఃఖం వెంటాడుతుంది. ఎస్ అని ఎంత న్యాచురల్గా చెప్తున్నావు, నువ్వు అని కూడా అంత నార్మల్గా అంత న్యాచురల్గా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలగాలి నువ్వు సుఖపడాలనుకుంటే. అంటే మనం పెద్దలు చెప్తుంటారు వ్యవహారంలో మొహమాటం ఉండకూడదని, ఎస్ అని చోట ఎస్ అని చెప్పు, నో అనే చోట ఆ నో అని చెప్పు. అంటే నువ్వు డ్రెవెక్స్ చేయదాన్ని, నువ్వు కాని దానితో ఈ మిథ్య నేను, నువ్వు కాని దానితో తాదాత్మ్యం పొందుతుంది ఈ మిథ్య నేను, నువ్వు కాని దానితో తాదాత్మ్యం పొందుతుంది. దాన్ని రిజెక్ట్ చెయ్యి, ఆ తలంపుని ఎలిమినేట్ చెయ్యి, రిమూవ్ చెయ్యి, షాటర్ చెయ్యి. భగవాన్ చెప్తారు ఎన్నెన్ని అందాలో చూడండి, నువ్వు ఎవరిగా ఉన్నావో ఆ వస్తువు నీకు తెలిసే వరకు నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటం నువ్వు మానలేవు. నువ్వు కానిదాన్ని నువ్వు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటూ ఉంటేనే ఉంటావు. ఆ అభ్యాసం పోవాలంటే ఎప్పటి నుంచో చిరకాలానికి వచ్చినటువంటి అలవాటు పోవాలంటే దాన్ని రిజెక్ట్ చేయటం నువ్వు ప్రారంభించాలి, దాన్ని షేక్ చేయటం నువ్వు ప్రారంభించాలి, కనీసం డౌట్ చేయటం అయినా ప్రారంభించాలి. నువ్వు కాని దానితోటి ఈ నిజే నేను తాదాత్యం పొందుతుంది, దాన్ని స్లోగా రిజెక్ట్ చేసుకుంటురా. నువ్వు రిజెక్ట్ చేయలేకపోతే కనీసం దాన్ని డౌట్ చేయటం ప్రారంభించు. నువ్వు డౌట్ చేయటం ప్రారంభిస్తే ఏదో నాటికి షేక్ చేస్తావు, అలా డౌట్ చేసే శక్తిని కూడా నీకు లేనప్పుడు నువ్వు షేక్ చేయలేవు. ఆ డౌట్ చేయడానికి సత్సంగా దీని యొక్క ప్రయోజనం అది. ఈ దేహగతమైన నేను ఏదైతే నిజమో దానితో తాదాత్యం పొందితే ప్రమాదం లేదు, ఏదైతే నిజం కాదు దానితో తాదాత్యం పొందుతుంది. అంటే ప్రమాదం తప్పదు, నువ్వు ప్రమాదంలో పట్టడం తప్పదు. ఈ దేహగతమైన నేను ఏదైతే నిజమో దానితో ఐడెంటిఫై అవ్వటం లేదు, ఏదైతే నిజం కాదో దానితో ఐడెంటిఫై అవుతుంది. అంటే నీకు ప్రమాదం తప్పదు, ప్రమాదంలో పడవలసిందే. నేను నువ్వు మరణానికి లోపడవలసిందే, నువ్వు మరణించవలసిందే. ఏదైతే నిజమో దానితో తాదాత్యం పొందితే నీ మరణానికి మరణం వస్తుంది. ఏది నీ దేహగతమే నేను ఏదైతే నిజమో దానితో తాదాత్యం పొందటం ప్రారంభిస్తే అది మరణానికి మరణం తీసుకొస్తుంది. నువ్వు కాని దానితో నువ్వు తాదాత్యం పొందంటే ఈ మరణం తప్పదు, ఈ పుట్టుక తప్పదు, ఈ చావు తప్పదు, పుట్టుక తప్పదు. ఈ పుట్టుక ఈ చావుడి మధ్యన ఎంతో మంది మనుషులతోటి మనకు పరిచయాలు ఏర్పడతాయి, చుట్టాలు వస్తారు, స్నేహితులు వస్తారు, ఈ పరిసరాలు వస్తారు. మనం స్వప్నంలో కూడా అనేక మంది మనుషులతోటి మాట్లాడుతూ ఉంటాం, రైల్లో ప్రయాణం చేస్తాం, విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటాం, స్వప్నంలో కూడా అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం. స్వప్నంలో కూడా బంధువులతో మాట్లాడతాం, స్నేహితులతో మాట్లాడతాం, స్వప్నంలో కూడా విరోధులు ఉంటారు, స్వప్నంలో కూడా రైలు మీద ప్రయాణం చేస్తాం, స్వప్నంలో కూడా విమానం మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ స్వప్నంలో కనిపించే మనుషులు ఎంత నిజమో ఇప్పుడున్న ఈ బంధుత్వాలు ఈ స్నేహాలు కూడా అంతే నిజం. అయితే అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడిగ్గా ఉంటుంది, కానీ అక్కడ ఉన్నది అజ్ఞానమే, ఎక్కడ ఉన్నది అజ్ఞానమే. ఏదైతే నువ్వుగా ఉన్నావో దాన్ని విడిచిపెట్టకుండా ఉండగలిగితే అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. ఏదైతే నువ్వు కానిదో దాంతో నువ్వు తాదార్థ్యం పొందుతాంటే మరణం తప్పదు, జన్మ తప్పదు, దుఃఖం తప్పదు, సఫరింగ్ తప్పదు. శరీరం కూడా నేడ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా కూడా అది ఏదైతే నిజమో తెలిసే వరకు నేను దుఃఖం కూడా వెంటాడుతూ ఉంటుంది. ఏ జన్మ కా జన్మ. కొంతమందికి భక్తి ఉంటుంది, ఆ భక్తి ఎలా ఉంటుందంటే మన భక్తి అందరికీ తెలుస్తుంది లేదా, అందరూ మనల్ని మంచి వాళ్ళని చెప్పుకుంటున్నారు లేదా, అందరూ మనల్ని బుద్ధిమంతులని చెప్పుకుంటున్నారు లేదా. నిజంగా మీకు భక్తి ఉందనుకోండి, మీ భక్తి అందరికీ తెలియాలనుకుంటారు అనుకోండి, అది రజోగుణ భక్తి. అది ఏం భక్తి? రజోగుణ భక్తి. అది మీకు మటుకి మీరెవరో మీరు తెలియటానికి ఆ భక్తి మటుకి మీకు ఉపయోగపడదు, మీకు ఊరేగింపులు రావచ్చు. దానివల్ల 10 మంది మీరు భక్తులని చెప్పుకోవచ్చు, అసలు స్వర్ణ. రజోగుణ భక్తి వల్ల జ్ఞానం కలగదు. ఆ భక్తి వల్ల మీరు ఉద్ధరింపబడతాంటే అది నిజమైన భక్తి. భక్తి వల్ల మీరు ఉద్ధరింపడటం లేదు అనుకోండి, అది నిజమైన భక్తి కాదు, అది వాస్తవమైన భక్తి కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ ట్రూ డివోషన్. ఇప్పుడు ఏదైనా మందు పుచ్చుకుంటా అంటే రోగం తగ్గాలి మనకి, ఏదైనా మందు పుచ్చుకుంటున్నాం అనుకోండి, రోగం తగ్గుతుంటే ఆ మందు పని చేస్తున్నట్టు. మీరు ఈ దేహంలోని పరంలోని ఉద్రింపబడుతున్నారు అనుకోండి, మీకు ఆ శాంతి తెలుస్తుంది అనుకోండి, మన అభివృద్ధిలోకి వస్తున్నాం, మన ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, మీకు అది తెలుస్తుంది అనుకోండి, అప్పుడు మీ భక్తి నిజమైన భక్తి. లోపల స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వస్తుంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది, అప్పుడు అది నిజమైన భక్తి. కానీ మనోవికాసం ఏం కలగటం లేదనుకోండి, అనుకోని మాట అది భక్తి కాదు. మీ భక్తి మీకు సహకరించకపోతే అది భక్తి కాదు. ఆ కలుషితమైన నేను నువ్వు డెకరేట్ చేయకు, దాన్ని ముస్తాబు చేయకు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, పొరపాటుగా ఇది నేను అనుకుంటున్నావు. ఏదైతే కలుషితమైన నేను, ఏదో మురికి నేను, ఏదైతే కలుషితమైన నేను, ఏదైతే మురికి నేను, ఏదైతే నువ్వు కాదో దానితో నువ్వు తాదాత్మ్యం పొందే నేను మురికి నేను. ఆ మురికి నేను నువ్వు మురికి పెట్టకుండా, దాన్ని రిజెక్ట్ చేయకుండా నిజమైన నేను నువ్వు ఎలా యాక్సెప్ట్ చేయగలవు? అదే భగవాన్ అంటారు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. అంటే నీకు కళ్ళున్నా ఆ నిజమైన నేను చూడలేవు, చెవులున్నా నిజమైన నేను నువ్వు వినలేవు, దాని వాణిని వినలేవు. నువ్వు ఆ కాన్షియస్నెస్ యొక్క వాయిస్ నువ్వు వినలేవు. ఏం చేయదు, నువ్వు కలుషితమైన నేనుతో తాదాత్మ్యం పొందావు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి అప్సెట్ అయిపోతూ ఉంటారు, అది కలుషితమైన నేను యొక్క లక్షణం. మీకు ఎప్పుడు అప్స్ డౌన్స్ వస్తూ ఉంటాయనుకోండి, అప్స్ డౌన్స్ అనేది కలుషితమైన నేనికి అప్స్ డౌన్స్, నిజమైన నేనికి అప్స్ లేవు డౌన్స్ లేవు. అంచేది నువ్వు దీనితో తాదాక్ష్యం పొందటం వల్ల అది ఉన్నా లేదని నీకు అనిపిస్తుంది. ఏం టీచింగ్ చూడండి, నిజమైన నేను నీ హృదయంలో ఉంది, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, ఉన్నాడు లేడు లేడని నీకు అనిపిస్తాను. భగవంతుడు అనేవాడు, ఈశ్వరుడు అనేవాడు నీ కంట్రోల్ నీ హృదయంలో ఉన్నప్పటికీ వాడు లేడు లేడు అని నీకు అనిపిస్తుంది. ఇచ్చి నువ్వు కలుషితమైన నేను తోటి ఆ మూల తలంపుతోటి, ఆ మూల తలంపు సృష్టించే, ఆ మూల తలంపు కల్పించే విషయాలతోటి నువ్వు తాదాక్ష్యం పొందటం వల్ల ఒక నిజం నీ హృదయంలో ఉన్నప్పటికీ అది లేదు లేదని నీకు అనిపి ఉంది, కానీ లేదు లేదని అనిపిస్తుంది. అది లేదు నువ్వు అనుకోవటం వల్ల దాన్ని తెలుసుకోవడానికి, దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయటం లేదు. ఒక నిజం నీ హృదయంలో ఉందని నీకు అనిపిస్తుంటే దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, అది అక్కడ లేదని నీకు అనిపిస్తుంటే దాన్ని తెలుసుకోవడానికి నేను కూడా నువ్వు ఎఫర్ట్ చేయవు, ఎఫర్ట్ కూడా నేను చేయనివ్వదు. రాంగ్ అయ్యి రాంగ్ అయ్యి వల్ల రాంగ్ థింకింగ్ వస్తుంది. రాంగ్ అయ్యి లేనప్పుడు రాంగ్ థింకింగ్ ఉండదు. ఈ భేద బుద్ధి కూడా రాంగ్ అయ్యి సృష్టించేదే. భగవాన్ చెప్తాంటే నీ శరీరం పుట్టి కూడా నిజం కాదు, నీ శరీరం యొక్క చావు కూడా నిజం కాదు. నీ శరీరం పుట్టినప్పుడు పుట్టలేదు, అంటే నువ్వు శరీరం చనిపోయినప్పుడు కూడా నువ్వు చావు. ఈ మధ్యన అమెరికాలో ఒక ఇంగ్లీష్ బుక్ రాశారు, చాలా వండర్ఫుల్ బుక్. ఆ బుక్ పేరు ఏంటంటే యూ కాంట్ డై, యూ కాంట్ డై, నువ్వు చస్తాను చస్తాను, నువ్వు చావలేవు చావవు కూడా. అంటే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను మీరు అనుకుంటారు, నువ్వు చావవు చావలేవు కూడా. యూ కాంట్ డై అంటే నిజమైన వస్తువుకి చావులేదు, చైతన్యానికి చావులేదు. నువ్వెవరు, ఈ చైతన్యమే, నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అనుకున్నా, నువ్వు చావలేవు. యూ కాంట్ డై, యూ కాంట్ డై, వండర్ఫుల్ బుక్. యూ కాంట్ డై, అసలే నేను దానికి చావులేదు, ఏంటి దానికి పుట్టుకు కూడా లేదు. కాబట్టి పుట్టింది ఏదో చనిపోతుంది, చనిపోయింది ఏదో పడుతుంది. శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, అయితే శరీరం చనిపోయినప్పుడు కూడా నువ్వు చావు. మరి ఎప్పుడు పుట్టావు నువ్వు? నేననే తలంపు ఎప్పుడైతే, నేననే తలంపు ఎప్పుడైతే ఉదయించిందో అప్పుడు పుట్టావు. మరి ఎప్పుడు చచ్చిపోతావు నువ్వు? ఆ నేననే తలంపు నశించినప్పుడు నువ్వు చనిపోతావు. చనిపోవటం అంటే నువ్వు ఉండకుండా పోవు, నువ్వెవరో నీకు తెలియబడుతుంది. ఇప్పుడు క్రైస్తవుడు చూడండి, యెహోవా 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 అంటే ఉంటారు చూడండి క్రైస్తవుడు. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేవాడు అని అర్థం. లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, దేహం కనిపించినా దేహం కనిపించకపోయినా, యెహోవా అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేవాడని, ఎప్పుడు ఉండేది చైతన్యమే అదే నీకు. నీకు అర్థమవుతుందంటే ప్రభువు ఉద్యోగాలకు ఆశపడి, లేకపోతే ఇంకోటి ఏదో ఏదో డబ్బులకు ఆశపడి అందులోకి వెళితే మీ ప్రభువు మిమ్మల్ని రక్షించడు. ప్రభు అంటే ఏంటో అర్థమైతే, కన్విన్స్ అయితే ఇప్పుడు ఆయన రక్షించవచ్చు. మీరు మన అందరూ ఎందుకు క్రైస్తవులు అవుతున్నాం అంటే రోగాలు తగ్గిపోతాయని, లేదు ఉద్యోగాల కోసం. ప్రభువు అంత వెర్రివాడా? కావలసింది కన్వర్షన్ కాదు, కన్విక్షన్. కన్విక్షన్ అయితే ఇక ప్రభువు రక్షిస్తాడనే కన్విక్షన్ నీకుంటే దానికి ఇబ్బంది లేదు. కన్వర్షన్ వేరు, కన్విక్షన్ వేరు. ఒక మనిషిని నేను డబ్బులిచ్చి మార్చలేరు, వాడిని కనుమని చేసి మార్చలేరు. నాకు ఉద్యోగం వస్తున్నాను క్రైస్తవ మతంలోకి వెళ్తే ఆ ప్రభువు నన్ను రక్షిస్తాడా? కనీసం మినిమం అండర్స్టాండింగ్ లేకుండా ప్రభువు నన్ను ఎలా సేవ చేస్తాడు? పరిశుద్ధమైన ఆత్మ పరిపూర్ణంగా ఉంటుంది, సకము సకంగా ఉండదు. అది పరిపూర్ణంగా ఉంటుంది, అది నిత్యంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది. దానికి ఆది లేదు, అంతం లేదు, దానికి మొదలు లేదు, చివర లేదు. మొదలున్న దానికి చివర ఉంటుంది, మొదలు లేని దానికి చివర ఉండదు. చైతన్యానికి మొదలు లేదు కాబట్టి చివర లేదు, దానికి మొదలు లేదు, చివర లేదు, దానికి ఆది లేదు, అంతం లేదు. మొదలుంటే చివర ఉంటుంది, కానీ మొదలు లేని వస్తువుకు చివర ఎలా ఉంటుంది? దానికి ఆది లేదు, అంతం లేదు, మొదలు లేదు, ఆ చివర లేదు. అది ఎప్పుడు ఉండనే ఉంది, అది ఎప్పుడు, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే నీకు చాలా తలంపులు వస్తూ ఉంటాయి, చాలా తలంపులు వస్తూ ఉంటాయి. ఈ నేనే తలంపు వచ్చిన తర్వాత మిగతా తలంపులను వస్తాయి. ఆ నేనే మూల తలంపును పట్టుకుంటే ఈ చిల్లర తలంపులు రాకుండా నీకు ఆగిపోతాయి. ఆ మూల తలంపును పట్టుకుని, ఆ మూల తలంపును పట్టుకుని, దాన్నే పట్టుకుని అది విడిచిపెట్టకుండా దాని మూలంలోకి వెళ్ళిపోతే ఆ ఈశ్వరుడు నీకు తానుగా స్వరూపంగా నీకు వ్యక్తమవుతాడు. అప్పుడు నువ్వు ఆది లేని స్థితి, అంతం లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతావు. మొదల లేని చివర లేని స్థితిని పట్టుకుంటావు. నీకు నేననే తలంపు తెలుస్తుంది. దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, మరణానంతర జీవితం ఉందో లేదో నీకు తెలియదు. ఈ నేననే తలంపు నీకు తెలుస్తుంది, అది ఉందని నీకు తెలుస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. అంచేత నేననే తలంపును పట్టుకుని అది ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు తెలుసుకుంటే డైరెక్ట్గా నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే నీకు ప్రభువు నీకు తానుగా వ్యక్తమవుతాడు. అంటే ఏదైతే నీకు ఆధారంగా ఉందో, పంచభూతాలకు ఏదైతే ఆధారంగా ఉందో, సృష్టికి ఏదైతే ఆధారంగా ఉందో, ఆ వస్తువు నీ లోపల, నీ హృదయంలో కూడా ఉంది. నీ హృదయంలో ఉండటమే కాదు, అదే నీ, అది నువ్వే అదిగా ఉన్నావు. నీ హృదయంలో ఏదైతే ఉందో అది అది వేరు, నువ్వేరు కాదు, నువ్వదే, యు ఆర్ దట్. అదేంటది? అది నీవే ఉన్నావు. అది తెలిసే వరకు ఏదోటి నువ్వు కానిది, నువ్వు కానిది అని నువ్వు అనుకుంటానే ఉంటావు. నీకు తెలుస్తున్నాను అదే, తెలియకపోనా అదే. ఏ ఊరు? మొగల్తూరు. ఈ ఊరు మొగల్తూరు అని మనకి తెలియకపోయినది మొగల్తూరే. ఇది మొగల్తూరు అని తెలిసినా మొగల్తూరే. అదేవిధంగా నువ్వు బ్రహ్మమని నువ్వు తెలియకపోయినా నువ్వు బ్రహ్మమే, నువ్వు తెలుసుకున్నావు బ్రహ్మమే. అయితే తెలిస్తే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖపడతావు, అంతే తేడా. తెలిసిన వాడు హృదయంలో నిజముంది, తెలియని వాడు హృదయంలో కూడా నిజముంది. తెలుసు అది తెలుసుకుంటే వాడిని జ్ఞానం అంటామని, తెలియకపోతే అజ్ఞానం ఉన్న వాడు హృదయంలో కూడా లేకుండా పోలేదు. అందరి హృదయాల్లోనే నిజం ఉంది, అందరి హృదయాల్లోని సత్యం ఉంది, అందరి హృదయాల్లోని బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మము తాలూకు ఎవరికైతే గ్లింసెస్ ఉన్నాయో, ఆ బ్రహ్మము తాలూకు కొంచెం ఎవరికైతే ఆ బ్రహ్మమును ఎవడైతే కొంచెం గుర్తించగలుగుతున్నాడో వాడి సమక్షంలో నీకు ఇన్స్పిరేషన్ వస్తుంది, ఆస్పిరేషన్ వస్తుంది. ఆ బ్రహ్మము తాలూకు ఎంతో కొంత అనుభవం ఉన్నవాడు సమక్షంలో దాన్ని మనం కూడా పొందుదాం అనేటువంటి ప్రేరణ మీకు కలుగుతుంది. అందుకే మహాపురుషులతో మహాపురుషుల్ని ఆశ్రయించటం. అది ఆచార్యులు వారు ఏమన్నారమ్మా? మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మానవ శరీరం రావటం, ముముక్షత్వం రావటం, ఆ ముముక్షత్వాన్ని నీకు ఫుడ్ఫుల్ చేసే మహాత్ములు, మహర్షులు, యోగులు యొక్క సందర్శనం, వాళ్ళతో సహవాసం లభ్యమవటం. నీకు ఎన్ని వేలాది జన్మల పుణ్యం ఉంటే కదా ఇది నీకు లభించేది. అంటే మీరు మీరు చేసిన సత్కర్మ ఊరికే పోతుంది అనుకోవద్దు. మీరు చేస్తున్న సత్కర్మే మహాపురుషుడు దర్శనం కలగజేస్తుంది. ఇది నేను రిజెక్ట్ చెయ్యి. ఏది ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో అది ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడకు. ఆ దేహగతమైన నేను ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడకు, దాన్ని రిజెక్ట్ చెయ్యి నువ్వు. అంటే అహంభావన యొక్క ప్రేరణ వల్ల నువ్వు మాట్లాడకు, అవసరం ఉంటే మాట్లాడవు. అంటే మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ అది పెరిగి అహంభావన పెరగకుండా నువ్వు చూసుకోవాలి. దానికి ఫుడ్ సప్లై కట్ చెయ్యి. అహంభావన తెలియ ఫుడ్ సప్లై నువ్వు కట్ చెయ్యి. అంటే అహంభావన ప్రేరితులవి నువ్వు మాట్లాడకు, అహంభావన ప్రేరితులవి నువ్వు పని చేయకు. అలా పని చేయకుండా నువ్వు ఉండగలిగితే దాని ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. సాధన ఏంటంటే దేహభావాన్ని డెకరేట్ చేయకు. నువ్వు ఎప్పుడైతే దేహభావాన్ని డెకరేట్ చేయటం మానేసే దాని అంతా అదే ఫుడ్ సప్లై కట్ అయ్యి నశించిపోతుంది. అంటే ఏనేనైతే దేహంతో తాదాత్యం పొందుతుందో దానికి ఆహార సప్లై పంపించకు, దాన్ని ఏమి డెకరేట్ చేయకు, దాన్ని ఏమి డెకరేట్ చేయకు. డెకరేట్ చేయకపోతే అది న్యాచురల్గా కుంగిపోతుంది, కృషించిపోతుంది, అంటే దేహానికి సరిపడి అన్నం తినొచ్చు, దేహానికి సరిపడి మనం అన్నం తినొచ్చు, కానీ దేహంతో చాదార్థ్యం పొందే దేనికి మటుకి అన్నం పెట్టకండి. మరి దేహానికి అన్నం పెట్టడం ఎందుకు? దేహానికి అన్నం పెట్టడం ఎందుకంటే దేహాన్ని పోషించడం ఎందుకంటే దేహగతమైన నేను యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి. ఈ దేహం ఉండగా, ఈ దేహం ఉండగా దేహగతమైన యొక్క నేను యొక్క మూలాన్ని తెలుసుకోకుంటే, తెలుసుకోలేకపోతే ఇంకో దేహం వస్తుంది. ఇలా ఏ జన్మక జన్మ మనం శవాలని మోస్తూనే ఉండాలి. అంచేత నీ హృదయంలో ఆనందం ఉంది, నీ హృదయంలో శాంతి సముద్రం ఉంది, నీ హృదయంలో ఆనంద సముద్రం ఉంది. అది నీకు అనుభవంలోకి రాకుండా, అది నీ సహస్రారానికి, నీ హృదయంలో ఉన్న ఆనంద సముద్రం నీ సహస్రారానికి అందకుండా ఎవరూ అడ్డు రావటం లేదు, ఇతరులు అడ్డు రావటం లేదు. నీ దేహంతో తాదాత్యం పొంది ఆ రాంగ్ అయ్యి మటుకే నీకు అడ్డు వస్తుంది. రాంగ్ అయ్యి రైట్కే థింక్ చేయలేదు. అంటే మీ ఇష్టం వచ్చిన మార్గంలో మీరు ప్రయాణం చేయండి. పూర్వజన్మలో మీకు ఏ మార్గంలో అయితే మీరు ప్రయాణం చేశారో ఈ జన్మలో ఆ మార్గం మీకు ఇష్టంగా ఉంటుంది. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. ఆ మార్గంలో ప్రయాణం చేసి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, తొలగించుకోవాల్సింది దేహగతమైన నేనే. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా తొలగించుకోవాల్సింది మటుకి ఏది? దేహగతమైన దేహంతో, ఇంద్రియాలతో, పరిశ్రమలతో, లోకంతో తాదాత్యం పొంది నేను తొలగించుకోవాలి. అప్పుడు మీకు సహజ స్థితి కలుగుతుంది, న్యాచురల్ స్టేట్. ఇప్పుడు మనం న్యాచురల్గా లేము, నార్మల్గా లేము. ఏం చేస్తే ఆ దేహద రాండై మనల్ని న్యాచురల్గా ఉండనివ్వదు, నార్మల్గా ఉండనివ్వదు. ఈ స్నేహాలు చేసే నేనెంత నిజమో స్నేహాలు కూడా అంతే నిజం. ఈ లోకాన్ని చూసే నేనెంత నిజమో ఈ లోకం కూడా అంతే నిజం. పుణ్య లోకాల గురించి, పాప లోకాల గురించి ఆలోచించే నేనెంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నానని చెప్పి ఆ నేనెంత నిజమో నీ చావు కూడా అంతే నిజం. ఇవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. ఎప్పుడైతే నీకు నేననే తలంపు ఉదయించిందో అప్పుడు పుట్టావు. అంటే దేహం చనిపోయినప్పుడు నువ్వు మరణించవు. మరి ఎప్పుడు మరణిస్తావు? నేననే తలంపు ఉదయించిందో అప్పుడు నువ్వు పుట్టావు. అంటే నేననే తలంపు ఎప్పుడైతే అణిగిపోయిందో అప్పుడు నువ్వు పోతావు. ఆ దేహగతమైన నేను పోయినప్పుడు నేను పోతాను, నువ్వు భయపడకు, నువ్వెవడో నీకు తెలియబడుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి, ఇప్పుడు నిజంగా జ్వరం రాలేదనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, 10 నిమిషాలు జ్వరం వచ్చింది. ఇప్పుడు జ్వరం తగ్గిపోతుంది అనుకోండి, నాకు జ్వరం తగ్గిపోతే ఎక్కడికి వెళ్తాను నేను? ఎక్కడికి వెళ్ళను, జ్వరం లేనప్పుడు ఎలా ఉన్నానో అలా వెళ్తాను. బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. పసుపు కుంకుమ కాదు ఇప్పుడు మనం ఆలోచించవలసింది. నాకు జ్వరం వచ్చింది అనుకోండి దేహానికి, ఈ జ్వరం తగ్గిపోయింది అనుకోండి, జ్వరం తగ్గిపోతే ఏదో కొత్తగా నేనేదో పొంది, జ్వరం రాకముందు ఎలా ఉన్నానో అలాగ అవుతాను. అప్పుడు కూడా ఉన్నాను, జ్వరం రాకముందు కూడా నేను ఉన్నాను. జ్వరం తగ్గిపోయిందో నేను కొత్తగా ఏం పొందను, జ్వరం రాకముందు ఎలా ఉన్నానో అలాగ అవుతాను. అలాగే దేహగతమైన నేను రాకముందు కూడా మీరు ఉన్నారు. దేహగతమైన నేను రాకముందు మీరు ఎలా ఉన్నారో, దేహగతమైన నేను పోయిన తర్వాత అలాగ ఉంటారు మీరు, మీరు ఇలాగ ఉంటారు. సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి, కరెక్ట్ అండర్స్టాండింగ్, వెరీ కరెక్ట్. సబ్జెక్ట్ని ఎప్పుడు మీరు విడిచిపెట్టకండి. మీ గురువు ఎవరైనా ఇబ్బంది లేదు, మీ మార్గం ఏదైనా ఇబ్బంది లేదు, సబ్జెక్ట్ మ్యాటర్ విడిచిపెట్టద్దు. పొలైట్గా ఉండండి, ప్రెజర్గా ఉండండి. కొంతమంది సంతోషం వస్తే వాళ్ళు అనిపిస్తారు, దుఃఖం వస్తే ఊరందరికి పంచిపెట్టేస్తారు. ఇవన్నీ జీవ లక్షణాలు. ఇవన్నీ ఏమి లక్షణాలు? ఇవన్నీ పోతేనే కానీ మనకి జ్ఞానం కలగదు. అంటే జ్ఞానం మన హృదయంలో లేకపోవటం వల్ల కాదు, మనకి జీవ లక్షణాలు ఉన్నాయి, ఆ జీవ లక్షణాలు తొలగించుకోలేకపోతున్నాం. అందుకే మనం ఉన్న జ్ఞానం మన హృదయంలోనే వస్తే మనకు అనుభవంలోకి రావటం లేదు.
అరుణాచల శివ
అంటే నెగిటివ్ థింకింగ్ దీనికి ఏం హెల్ప్ చేయదు, పాజిటివ్ థింకింగ్ హెల్ప్ చేస్తుంది. ఒకవేళ థింకింగ్ ఏదైనా మనకి థింకింగ్ తాలూకు ఎయిడ్ ఏదైనా ఉంటే పాజిటివ్ థింకింగ్ మనకి హెల్ప్ చేస్తుంది. పాజిటివ్ థింకింగ్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, నెగిటివ్ థింకింగ్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మనం ఏ విషయాన్ని పాజిటివ్గా థింక్ చేయాలి కానీ నెగిటివ్గా థింక్ చేయకూడదు. మనం ఇది కాదు అది కాదు అనుకోవటం కంటే మనం ఏదైతే అవును దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేయటం మంచిది, దాన్ని స్మరించటం మంచిది. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల భగవాన్ అంటారు. ఈ నేననే తలంపు వచ్చా కదా నువ్వు వచ్చావు వాడొచ్చాడు అంటారు. ఈ నేననే తలంపు వచ్చాక నువ్వు వచ్చావు వాడొచ్చాడు అంటారు భగవాన్. అంటే అర్థం ఏంటి, నువ్వంటే లోకం, వాడంటే దేవుడు. ఈ నేననే తలంపు ఉదయించక ముందు నువ్వు లేవు వాడు లేడు. ఈ నేననే తలంపు ఉదయించాక ఇది ఎరగయ్యాక నువ్వు వచ్చావు వాడొచ్చాడు అంటే నువ్వంటే లోకం, వాడంటే దేవుడు. సూపర్ టీచింగ్. ఎవడు ఉదయించాక వాళ్ళు వచ్చారో అంటే వీడున్నా అని చెప్పి వాళ్ళు ఉంటారు. ఇది అనిగిపోతే ఇది ఉదయం ఇది సృష్టించిన వాళ్ళు కూడా అణగిపోతారు. నేనొచ్చాక వీడొచ్చాడు, వీడొచ్చాక వాడొచ్చాడు. ఫస్ట్ పర్సన్ లేకుండా సెకండ్ పర్సన్ లేదు, థర్డ్ పర్సన్ లేదు. ఫస్ట్ పర్సన్ వచ్చాక సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నువ్వు నేను అనగా, నువ్వు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. అంటే ఈ భేదబుద్ధి, ఈ భేదబుద్ధి, ఈ ద్వైత బుద్ధి, ఈ మిథ్యాబుద్ధి నశించిన తర్వాత కదా ఆనందం. అది కదా స్వచ్ఛమైనది, అందులో కదా క్లారిటీ ఉన్నది. స్వచ్ఛమైన ఆనందం, స్వచ్ఛమైన సంతోషం. ఎప్పుడు ఈ మిథ్యాబుద్ధి నశించాక కదా, ఈ రాంగ్ అయి నశించాక కదా. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. నీ అనుగ్రహం నేను అర్థిస్తున్నాను, నీ గ్రేస్ నేను అర్థిస్తున్నాను, నీ అనుగ్రహాన్ని నేను అర్థిస్తున్నాను. దేనికోసం అంటే నీవు నేను లేని స్థితికి తీసుకెళ్ళమని. ఎక్కడైతే నేననే బుద్ధి లేదు, ఆ నేను నేను నువ్వు లేని బుద్ధి ఎక్కడైతే లేదు, ఎక్కడైతే భేద బుద్ధి లేదు, అక్కడికి తీసుకెళ్ళమని, అక్కడికి తీసుకువెళ్ళటానికి, అక్కడ మోసేకెళ్ళటానికి నన్ను అనుగ్రహించమని నిన్ను అర్థిస్తున్నాను. నిన్ను అర్థిస్తున్న మాట నిజమే, నిన్న అనుగ్రహాన్ని నేను అడుగుతున్న మాట నిజమే. ఎందుకు అడుగుతున్నా అంటే నీవు నేననే భేద బుద్ధి ఎక్కడైతే లేదు అక్కడికి తీసుకువెళ్ళమని, అక్కడ మోసుకు నన్ను అక్కడికి మోసుకెళ్ళమని. దానికి నీ అనుగ్రహం కావాలి కాబట్టి, నా కృషి ఒకటే సరిపోదు కాబట్టి నీ కృపను ఇవ్వమని నేను అర్థిస్తున్నాను. ఆ స్థితికి వెళ్ళటానికి, అక్కడికి రీచ్ అవ్వటానికి నా తెలివితేటలు ఒకటే సరిపోవు. నా తెలివితేటలు ఒకటే, నా సాధన ఒకటే సరిపోదు, నా ప్రయత్నం ఒకటే సరిపోదు. నీ అనుగ్రహం కావాలి, అందుకే దాన్ని అర్థిస్తున్నాను. అది అవసరం కాబట్టి దాన్ని అర్థిస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓ